ಪ್ರಾತನ್ನಮಾಮಿ ಗಿರಿಜಾಂ ಭವಭೂತಿ ಹೇತುಂ ಸಂಸಾರ ಸಿಂಧು ಪರಪಾರಕರೀಂ ತ್ರಿನೇತ್ರಾಂ. ಲೇವಗಾನೆ ಗಿರಿಜಾಂ ಗಿರಿರಾಜ ಪುತ್ರಿಕ ಹಿಮವಂತುನಿ ಕೂತುರೈನ ಪಾರ್ವತಿನಿ ಭಕ್ತಿತೋ ಪೂಜಿಸಾಲಿ. ಆವಿಡ ವಲ್ಲೇ ಸಂಸಾರంలో ಸುಖಾಲು పొందుతాం. సంసారమనే ఒక మహాసముద్రం దాటాలంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి. ఆవిడ త్రినేత్ర స్వరూపిణి, ఆవిడకి మూడు కళ్ళు ఉన్నాయి. ఆ మూడు కళ్ళతో మనల్ని సర్వకాల సర్వావస్థలలో అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మ ఆహారం ఇస్తుంది, అమ్మ ఆనందం ఇస్తుంది, అమ్మ అగమ్యగోచరమైన విషయాలను కూడా కనబడేలా చేస్తుంది, ఆ అమ్మే చివరికి ముక్తినిస్తుంది. ఆ తర్వాత దిక్పాలకుల్ని పూజించు, నవగ్రహాలని తలుచుకోకుండా ఏ పని చేయకు. నవగ్రహాల అనుగ్రహం ఉండి తీరాలి. మహారాజుకి తప్పక నవగ్రహ అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు మన గుడి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు అలా కట్టాము. ఇందులో లేనిది లేదు. ఏ రకంగా పూజించాలో అందులో చెప్పాం. అమ్మలు ఉన్నారు, త్రిమూర్తులు అందులోనే ఉంటారు. అమ్మలతో వెనక అమ్మ ప్రతి అమ్మ వెనకతలో ఒక స్వామివారి విగ్రహం ఉంటుంది. సరస్వతి గారికి ఎవరున్నారు? బ్రహ్మ ఉంటాడు. మనకి లలితాపరాభట్టారు కనుక అతను కామేశ్వరుడు. లక్ష్మీదేవికి వెనక కరెక్ట్గా చూడండి మీరు, ఇటు లక్ష్మి ఇటు వెనక విష్ణు అంటాడు. తద్వారా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు గణపతితో సహితము ఇందులో చెప్పిన క్రమం, గణేశ పురాణంలో చెప్పిన క్రమంతో ప్రదక్షిణ చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఏదనుకుంటే అది వస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటో ఇవాళ కొంతమందిని అడిగితే చెప్తాను, అందరికీ చెప్పడం అనవసరం కూడా. కొన్ని ఉపాసనా రహస్యాలు ఈ పూట మేము ఒక వస్తువు కావాలనుకుంటే ఎవరికీ చెప్పకుండానే వస్తువు వచ్చేసింది. దాని గురించి చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు. ఓహో కాసేపట్లో అన్నం కావాలి, దానికి ఏం కావాలో అది వచ్చేస్తుంది. అక్కడ మేము ఏది సంకల్పిస్తే అది అవుతుంది. అన్నిటికంటే ఇంకొకప్ప చెప్పన చెప్పకూడదని అన్నప్పటికీ ఆయన పేరు చెప్పక తప్పట్లేదు. కానీ ఈ ప్రవచన మంటపంతో కూడిన సత్యధర్మేశ్వరాలయం పద్మేశ్వరాలయం నిర్మాణం చేయడానికి లాస్ట్ ఇయర్ ఈ కాలంలో ఒక ఆయన కోసం అనుకున్నాను నేను. నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారు చాలా గొప్పవారు. కాళహస్తిలో చాలా అపూర్వంగా ఆయన సహకారం చేసి రాజగోపుర నిర్మాణం చేశారు. ఆయన నన్ను సత్కారం చేశారు కాళహస్తులు. కానీ ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన సెక్రటరీలు కానీ ఎవరు నేను నోట్ చేసుకోలేదు. నేను ఎవరు పెద్దగా పట్టించుకోను. ఎందుకు ఆయన గుర్తొచ్చి ఈ కన్స్ట్రక్షన్ బాధ్యత ఆయనకు అప్పచెప్పాలనిపించింది. నెంబర్ లేదు. ఏమైనా నెంబర్ ఎలా దొరుకుతుంది అనుకుంటే మర్నాడు నా దగ్గరికి ఈ రాజు వచ్చి ఏమంటే రెండు రోజుల నుంచి రత్నాగారని నవయుగ కన్స్ట్రక్షన్లో పనిచేస్తారంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారండి అని ఆవిడ. రెండు రోజుల నుంచి చెబితే ఇప్పుడు చెప్పడం ఏంటరా బాబు, అసలు ఆవిడ కోసం ఏదో తహతహలు అడిగిపోతున్నాను రా బాబు అంటే, ఓ మీరు అడుగుతుంటే ఆవిడ నెంబరేనా అండి అన్నాడే. చిత్రం, నేను ఆ నెంబర్ కోసం చదువుతుంటే ఆవిడ ఒక పని మీద ఫోన్ చేశారు. వాళ్ళ గురువుగారు శరీరం విడిచిపెట్టారు, ఆయన మీద పద్యాలు రాయమని ఆవిడ అడిగారు. పద్యాలు రాసిన తర్వాత అవకాశం ఉంటే మాట్లాడతాను, మాట్లాడండి అన్నాను. మాట్లాడడం అంటే నిమిషాల్లో పరిగిపోయింది. అసలు మొత్తం వ్యవస్థే మారిపోయింది. కారణం ఏమిటంటే ఈ శాస్త్ర ప్రకారం ఇక్కడ ఆలయాలు ఉండడమే. ఇక్కడ ఉన్నవాళ్ళు అదృష్టం ఉందండి, వాళ్ళకి తెలియట్లేదు. కానీ పక్కన ఉండడం వల్ల తెలియదు. గంధం చెట్టు పక్కన ఉన్నవాడు గంధం చెట్టు కొట్టి పొయ్యిలో పెట్టుకుంటాడట. అలా ఈ పేటలో ఉన్నవాళ్ళకి దాని విలువ తెలియక కానీ ఈ ప్రపంచంలో ఈ స్థలములో ఈ అమ్మవారులు వచ్చిన తర్వాత స్థలములకు వచ్చిన యోగం అంత ఇంత కాదు. అపూర్వమైన విలువ ఈ ప్రాంతం మణిద్వీపం అయిపోయింది తెలిసిన మీకు. అనుగ్రహం పొందగలిగితే అదృష్టవంతులు. కొంతమందికి తెలుసు అనుకోండి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాగో అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు, పూజిస్తారు. అజ్ఞానులు వాళ్ళ కర్మ వల్ల ఇంత ప్రాంతంలో ఉండి కూడా దేవా పాపిని పరిశుద్ధ అనుకుంటారు. అది కర్మ, అది ఒక దరిద్రం అనమాట. ఏ జన్మలో పాపమో కానీ వాళ్ళ చివరి రోజుల్లో కుష్ఠరోగం అనిపించి చచ్చిపోతారు అలాంటి వాళ్ళే అన్నానని అనుకోవద్దు, అది ధర్మం. కాబట్టి ఎందుకు చెబుతానంటే నేను వరుసగా గణపతి, త్రిమాతలు, త్రిమూర్తులు, ఆ తర్వాత అన్నిటికంటే యోగం సత్యధర్మేశ్వరుడు, కింద పద్మేశ్వరుడు, అక్కడ అమ్మవారు, ఆ పక్కన నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు. వీళ్ళకి నమస్కరించకుండా బయటికి వెళ్ళొద్దని రాజుగారు చెబుతున్నాడు కొడుక్కి. మనం రోజు నవగ్రహాలకి పూజ చేస్తున్నాం. ఆ పక్కన మరొక అదృష్టం, జమ్మి చెట్టు, రుద్రాక్ష వృక్షం, ధాత్రి వృక్షం. ధాత్రి అంటే ఉసిరి. ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, రుద్రాక్ష ఈ మూడు కలిపి ఓ చోట వేస్తే ఆ మూడు ధర్మ అర్థ కామములను ఈ జన్మలోనే మనకిస్తాయట. ఆ చెట్లకు కూడా ప్రదక్షిణ చేయని చెప్పాడు. అవి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇవేమి నేను అనుకోలేదు, భగవంతుడు అచేత చేయించాడు అక్కడ. అలాగే సమస్త ప్రాణుల్ని ప్రేమగా చూడు. తదనంతరం నీ ధనం ఎంతో చూసుకో, ధనాన్ని ఖజానాకి మించి ఖర్చు పెట్టకు. ఖజానాలో 100 రూపాయలు ఉంటే 100 ఖర్చు పెట్టి మర్నాడు అప్పు కోసం బయలుదేరకు. చాలామంది ఇలాగడి క్రెడిట్ కార్డులు తెగవాడేస్తారు డెబిట్ కార్డులో, ఆ తర్వాత ఇల్లు అంతా డెబిట్. నీ డబ్బు ఎంత ఉందో చూసుకుని ఖర్చు పెట్టు. ఖజానాలో ఎప్పుడు నిలవ ఉండాలట. అతిగా ఖర్చు పెట్టినవాడు, అనవసరంగా ఆహార పదార్థాలు వ్యర్థం చేసినవాడు, అనవసరంగా జలాన్ని పాడు చేసేవాడు జీవితంలో సుఖపడాడు అని చెప్పారండి రాజుగారు. ఇప్పుడు మన కలియుగంలో అదే చేస్తున్నాం, ఎంత వండాలో అంత వండం, వండింది పాడేయడం, మనసు మేంపోయే మర్నాడు మళ్ళీ సంపాదించుకోవచ్చని. అలాగే కరెంటు ఇట్లు ఇళ్లలో చాలామంది కట్టరు, దీపాలు అలా వేసే ఉంచేస్తారు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఎంత పాపం అదో ఆలోచించండి. దేశ ద్రోహం తెలుసా, కరెంటు అలా వేస్ట్ చేయటం. నా బిల్లు నేనే కట్టుకుంటున్నాను అనుకోకండి, మీ బిల్లు కాదు, ప్రపంచంలో ఎంతోమందికి ఉపయోగపడవలసినటువంటి ఒక సంపద పాడు చేస్తాం అనమాట. కాబట్టి ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు ఏసీ కట్టామా లేదా, లైట్లు కట్టామా లేదా, ఫ్యాన్లు కట్టామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ట్యాప్లు వదిలేసి నీళ్లు వేస్ట్ చేయకూడదు. అందులో ఎప్పుడు కూడా జలము ఆహారము ఇటువంటి సంపదలు వ్యర్థపరచకుండా చూసుకో. తర్వాత శుభ్రత చాలా జాగ్రత్తగా ఉండాలి. మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడల్లా హాయిగా స్నానం చెయ్యి, ఆచమనం చెయ్యి, పరోపకారం విడిచిపెట్టకు. గురుద్రోహం వేద నిందాం నాస్తిక్యం పాపసేవనం అభక్ష్య భక్షణం చేయవ పరదార నిషేవనం. గురుద్రోహం చేయక మొట్టమొదటి ఎత్తుకోవడమే 25వ శ్లోకంలో 26వ శ్లోకంలో చెప్పారు. జీవితంలో ఎప్పుడు గురుద్రోహం చేయకు. ఎదురుకుండా ఉన్నప్పుడు చేయలేండి. కొంతమంది బయటికి వెళ్ళాక చెప్తాడు, ఆ మా గురువుగారు ఉట్టి, ఆ తర్వాత మాట నేను అనకూడదు, అలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎదురుగుండా ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత ఏం చెప్తారు, ఆ గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా బాబు అంటారు. అలా అనగానే పక్క వాళ్ళకే చూస్తారంటే ఆ పని చేస్తారన్నమాట మీరు, అంతే కదా. మహాపాపాల్లో కల్లా పాపం గురుద్రోహం. అందుకే ఫస్ట్ ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారు. నీకు ఇష్టం లేదు అసలు గురువుల దగ్గరికి వెళ్ళక, ఇంట్లో పడేడు ఏం పర్వాలా, కానీ ఒకసారి గురువుని ఆశ్రయించాక సర్వకాల సర్వావస్థల్లో భక్తితో ఉండాలి. ఈ ప్రపంచంలో మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం గురుద్రోహం. ఏ పాతకమునకైనా ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ గురుద్రోహమునకు ప్రాయశ్చిత్తం లేదు. వేద నిందాం వేద నింద చెయ్యకు, దానికి ప్రాయశ్చిత్తం లేదు. వేదాలను ఎప్పుడు నిందించకు. నాస్తిక్యం నాస్తిక వాదన చెయ్యకు, వేదములు లేవు అని వాదించడం, వేదముల యొక్క ప్రమాణమును అంగీకరించకపోవటం నాస్తిక వాదన, అది చెయ్యకు. పాపసేవనం పాపాత్ములతోటి తిరక్కు, అసలు పాపమునే ఆచరించకు. రెండు అర్థాలు అక్కడ, పాపులతో తిరగద్దు, అసలు నువ్వు సాధ్యానికి వరకు పాపపుట ఆలోచన చెయ్యకు. అభక్ష్య భక్షణం మాట వరసకు కూడా తినకూడనివి తినకూడదండోయ్, తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి, అందులో నీచమైనది పంది మాంసం, అంత నీచం మరొకటి లేదట. అలాగే గోమాంసం మహాపాతకం, అవి తినకూడదన్నారు అంతే, అవి తినకూడదు, కొన్ని తాగకూడదు. అలాగే పరద్రవ్యం మాట వరసకు కూడా స్వీకరించకూడదు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువు మీద వ్యామోహం అవుతున్నాడు అంతే, అది ఎంత గొప్పదైనా సరే. ఒక ఆవిడ మరదలో మాయించి గొలుసు ఉంది, అప్పటికే ఎవరికి ఇచ్చేస్తానో ఆవిడ వాగ్దానం చేసింది. ఆ గొలుసును చూసి ఆయనకి ఇస్తానంత పొరపాటు నాకు ఇస్తే బాగుండు అనుకోకూడదు. అది పరద్రవ్యం మనకెందుకు దరిద్రం, ఉచితంగా వచ్చినా సరే పరద్రవ్యం మీద వ్యామోహం ఉండరాదు. పరుల యొక్క వస్తువులు ఏవైనా అంతే, వాడి కొంప బాగుంది, ఇల్లు నాకు ఇచ్చేస్తే బాగుండు, వాడి కారు బాగుంది, ఆ కారు నాకు ఇచ్చేస్తే బాగుండు, అక్కడ అదేదో గడియారం బాగుంది నాకు ఇస్తే బాగుండు, కెమెరా బాగుంది నాకు ఇస్తే బాగుండు అనుకోవద్దు. వాడంతా వాడిస్తే పుచ్చుకోదు, వేరే విషయం. నువ్వు కోరుకోకు, నీవు కోరుకోకుండా వచ్చింది ఏదైనా స్వీకరించు, నువ్వు మాత్రం కోరుకోకన్నమాట. మాట వరసకు కూడా ఇక మాతాపితృ గురువుణాంచ గవాం శుశ్రూషణం సదా, తల్లిదండ్రులకు సేవించు, గోసేవ చెయ్యి, గోసేవ చేస్తే సుఖం పొందుతావు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చెయ్యి, పండితులను తప్పక సేవించు. ప్రత్యేక పండిత అన్నని ప్రయోగించాడు, పండితుల్ని పూజించు. నీకేదైనా అనుమానం వస్తే పండితుల్ని అడిగే అనుమానం తీర్చుకో, పామరులు నడక్కు. నీకేదైనా ధర్మ సందేహం వస్తే వాడికే తెలియపోతే వాడిని అడిగితే ఉపయోగం ఉంది? ఏ పద్మాకర్ గారు దొరికినప్పుడు అడగాలి తప్ప, ఊరికే వెళ్ళి ఏమండి పార్థసారథి గారు ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేయొచ్చు అంటే, ఆయనకి తలకిందులుగా ఎప్పుడు జీవితంలో తపస్సు చేస్తే ఆయన చెప్పగలరు, ఆయనకి చేత కాదు నిన్నేందు కొడుతు, ఆయన ఏం అడగాలో అడగాలి. ఏమండి ఇప్పుడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే, అప్పుడు ఆయన చెప్తారు టైప్ బాగా నేర్చుకో, అలా కొట్టి ఇలా కొట్టి ఆ రోజులు, ఇప్పుడు టైప్ నేర్చుకుని ఉపయోగం లేదు, ప్రాంతం మారిపోయింది కానీ. కాబట్టి ఎవరిని ఏది అడగాలో అది అడగాలి. కెమెరా గురించి ఆయన్ని అడగాలి, ధర్మ సందేహం నన్ను అడగాలి. ఆ విధముగా అందులో పాండిత్యం ఉన్నవాడిని అడిగి తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు దండం ఉపయోగించు, కానీ దండం అనవసరంగా ఉపయోగించకూడదు. శిక్ష ఎప్పుడు కూడా అనవసరంగా వేయకూడదు. ఏ తప్పుకు ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. దండము లేకపోతే భయం ఉండదు, భయం లేకపోతే పాపాలు చేస్తారు. అందుకని దండస్యైవ భయాలు లోకా, దండం మీద ఆధారపడి లోకం నడుస్తోంది. ఒకడున్నాడు లక్షల కోట్లు కొట్టేశాడు, వాడి చేతులు నరికేయాలి, అప్పుడు వాడు మళ్ళీ దొంగతనం చేయట. చెప్పారండి ఇందులోనూ. అలాగే ఏ పాపం చేసినా దానికి తగిన శిక్ష వెయ్యాలి, వెయ్యకపోతే భయపడరు. అసలు మన భారతదేశంలోనా దర్జాగా దేశాలు వదిలి పారిపోతారు, హాయిగా తిరుగుతూ ఉంటారు బయటనా. ఆన్ ది స్పాట్ శిక్షించమన్నాడు ఎరిగి, కానీ తప్పు చెయ్యని వాడికి మాట వరసకు కూడా శిక్ష వెయ్యకు. పాపాత్మునికి శిక్ష వెయ్యకపోవటం, పుణ్యాత్మునికి శిక్ష వెయ్యడం రెండూ తప్పి. ఈ ఇద్దరు నరకానికి పోతారు. రుణతో బ్రాహ్మణం చేయవ, బ్రాహ్మణునికి రుణపడి ఉంటే మహాపాపం. కాబట్టి బ్రాహ్మణుడి సొమ్మును ఎప్పుడు కొట్టేయి. 10 రూపాయలు దానం చేయి. అసలు బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్థలం కొంటాను అంటే 10 రూపాయలు వస్తే 5 రూపాయలకు అమ్మని చెప్పారండి ఇందులోను. నా ఓటు వాడు వచ్చి నీ దగ్గర స్థలం కొంటానంటే 10 రూపాయలది 5 రూపాయలకు అమ్మన్నారు. కానీ నా దగ్గర 5 రూపాయలది 500కి అమ్ముతారు అనుకోండి, అది వేరే విషయం. అదేంటో తెలియదు, నా దగ్గరకు వచ్చేసరికి రేటు పెంచుతారు, మళ్ళీ బయటవాడికి తక్కువకి ఇస్తారు, మహాపాపం అది అని చెప్పారు ఇందులో. అనృతం నవదేత్వాపి అసత్యం ఎప్పుడు అడకు, సత్యం క్వాపి నహాపయ్యేత్, ఎప్పుడు సత్యం తప్పకు. ఇన్ని రకాల విషయాలు చెప్పి ఖజానా అప్పగించాడు, కొడుక్కి పట్టాభిషేకం చేశాడు. ఇక ఈయన తీర్థయాత్రకి బయలుదేరాడు. తీరా బయలుదేరే సమయానికి నాన్న అంటూ కొంత దూరం వచ్చాడు కొడుకు. మహారాజా అని అమాత్యులు వచ్చారు, పౌరులు వచ్చారు. ఎంత దూరం వెళ్ళినా వెనక్కి వెళ్ళడం లేదు. అందుకని కొంత దూరం వెళ్ళాక నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అలా కూడా నాతో పాటు రాకండి. రాముడు అడుగు పెడుతుంటే అంత జనం వెంటబడ్డారట, అలా పడ్డారు ఈయన అంట. చివరికి అతి కష్టం మీద ఒక్క ఇద్దరు మంత్రులు మాత్రం మీతోటే ఉంటామన్నారు, ఎవరైనా ఇద్దరు కూడా లేకపోతే ఎలాగండి, ఇద్దరు ఉంటామన్నారు, మిగతా వాళ్ళందరినీ వెనక్కి తిప్పేశాడు. నా కుమారుణ్ణి జాగ్రత్తగా చూడండి, అతన్ని సరైన మార్గంలో నడపడ్డని మంత్రులకు చెప్పి ప్రజల్ని నివర్తి చేసి అతి కష్టం మీద వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించాడట. పాపం వెనక్కి వెడుతున్న వాళ్ళంతా రాజుగారు వెనక్కి వెళ్ళిపోమంటే మూర్ఛితాహ మూర్ఛితాహ సుహృదస్తథ, మూర్చిపోయారు పాపం. అంతా మిత్రులు కదండి, ఆయనంటే ఇష్టపడేవాళ్ళు, మంచి మనస్సు కలిగిన వాళ్ళు. ఆ తర్వాత దుఃఖిస్తూ, మహారాజా ఎంత దురదృష్టం మాది, ఈ జీవితంలో నిన్ను వదిలి వెళ్ళకూడదనుకున్నావు కానీ నువ్వు నిర్దాక్షిణ్యంగా పంపేస్తున్నావా, అరణ్యంలో సుఖపడు అని పలుకుతూ జనులంతా అతి కష్టం మీద వెనక్కి వెళ్ళారు. అదండి మహారాజు గొప్పతనం అంటే. ఎప్పుడు పోతాడా అనుకోకుండా మేము నిన్ను వదిలి ఉండలేకపోతున్నామని ఏడుస్తూ వెంట వచ్చి చివరికి ఆయన వెనక్కి వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళారట వాళ్ళంతా. ఈ విధంగా మొత్తం మీద వాళ్ళందరినీ పంపి కాలినడకన భార్యని వెంట పెట్టుకుని కేవలం 2 మంత్రులు వస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళారు. అలా ఒకనొక భయంకరమైన కీకారణ్యంలో అడుగు పెట్టారు. ఆ అరణ్యంలో ఏ వేపు చూచినా తట్టంగా అలుముకిపోయి ఉన్నాయి చెట్లు, ఏ వేపు చూచినా కాక ఘోకమయమే, కాకులు గొడ్లగోబలు తెగరుస్తున్నాయి. ఆ అడవిలో నడవడం కూడా కష్టమైపోయింది. చివరికి భార్య అంది, ఏమండి ఇంత దట్టమైన అరణ్యాల్లోకి వచ్చాం, ఇక చాలు ఎందుకు వచ్చింది, ఇంకిక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళేటట్లేము, చెట్లు దట్టంగా ఉన్నాయి, ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి, పోనీ మనతో పాటు సైనికులు ఉంటే దారి చేస్తారు కత్తులతో నరిగి, ఈ మంత్రులు ఇద్దరే ఉన్నారు మనతో, వాళ్ళు కూడా మీ వయస్సు వాళ్ళే కాబట్టి వాళ్ళు అలిసిపోతున్నారు, ఈ ప్రాంతంలోనే ఎక్కడో చోట ఉందాం. ఇక్కడికి దగ్గరలో ఓ మంచి కొలను కూడా కనపడుతోంది, అది కూడా మామూలు కొలను కాదు, విశాలమైన పద్మాకరం, చెరువు ఉన్న చోట ఉండడం సుఖం మనకి, ఇక్కడే ఉండిపోదాం అనగానే సరేనన్నాడే. ఇక అక్కడికి వచ్చి 2 మంత్రులు అక్కడున్న కొన్ని ముళ్ళ పొదలు నరికి రాజుగారి కోసం ఒక గుడిసె వేశారు. రాణిగారి కోసం ఒక గుడిసె వేశారు, వాళ్ళిద్దరికీ కూడా చెరువు గుడిసె వేసుకున్నారు. అదృష్టం ఏంటంటే వృక్షాహ నానాలతాజాలై వేష్టితా పరితో బొగు, ఆ ప్రాంతమంతా నానా వృక్షాలు ఉన్నాయి, చెట్లకి తీగలు ఉన్నాయి, ఆ తీగలకి మల్లె పువ్వులు వంటి పువ్వులు పూస్తూ ఉండడం వల్ల మంచి గాలి వస్తోంది, సువాసనతో కూడిన గాలి వస్తోంది. అదృష్టవశాత్తు రాజుగారికి ఉండవలసిన వాతావరణమే వచ్చింది. ఎందుకో తెలుసిన, అసలు గాలి లేకపోయినా ఎక్కువ తుఫానుగాలున్నా ఉండడం కష్టం కదా. ఇక్కడ ఈయన ఆశ్రమంలోట సుఖస్పర్శ ఎత్ర వాయు, వాయువు చల్లగా ఒంటికి తగులుతోందిట, హాయిగా గాలి వస్తోంది. ఆ గాలి వల్ల శరీరమునకు ఆహ్లాదం కలుగుతోంది. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే రైల్లో ఓవర్గా ఏసీ ఉంటే రాత్రి కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం వణిగిపోతాం, అక్కడ తగ్గించరవ్వనాలి. అంత ఎక్కువ ఏసీ ఉన్నా చికాకే, అసలు లేకపోయినా చికాకే, ఎంత ఉండాలో అంత ఉంటే హాయిగా ప్రయాణం చేస్తాంగా. ఇప్పుడు అక్కడ వాయువు అలా ఉందిట. ఇంకా పద్మకాదంబ గంధవాన్, ఆ వాయువు కూడా తామర పువ్వుల వాసన, కదంబ వృక్షాల మీద నుంచి వచ్చే సువాసనతో ఉన్న వాయువు. ఇంకక్కడ మునులు తపస్సు చేసుకోవడానికి పనికొచ్చే పదార్థాలు ఉన్నాయి. ఎందుకని, తపస్సు చేసుకునేవాడు పళ్ళే తింటారు, నీరు కావాలి, చెట్లు ఉండాలి, పువ్వులు ఉండాలి, గరిక ఉండాలి, దర్భలు ఉండాలి, అన్నీ ఉన్నాయి. కుసుమాని ఫలాని చ, మంచి పుష్పాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, రకరకాల పళ్ళు ఉన్నవాడు, ద్రాక్షలు, బత్తాయిలు, దానిమలు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడికి కొంతమంది దానిమ అంటే భయం, కానీ నా పోటీవాడికి దానిమ కలిసి చాలా ఇష్టం. అవన్నీ ఉన్నాయి అక్కడ. హంసలు మొదలైన పక్షులు ఉన్నాయి. అందువల్ల హాయిగా అక్కడ కందమూలాలు తింటూ తపస్సు మొదలుపెట్టారు. రోజు వెళ్ళి ఆవిడ దగ్గరుండ చెరువు దగ్గరికి భర్తను తీసుకెళ్ళి జాగ్రత్తగా అందులో దిగితే వెళ్ళి రోగం చెరువు కట్టుకునే ప్రమాదం ఉంది కనుక ఒడ్డు మీద కూర్చోబెట్టి చల్లని నీళ్లతో స్నానం చేయించి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా తుడిచి కూర్చోబెట్టేది. ఆ తర్వాత మంచి పళ్ళు పట్టుకొచ్చి ఆయనకి పెట్టి ఆయన తిన్నాక తను తినేది. మంత్రులు కూడా రాజుగారికి రాణిగారికి యథాశక్తిగా సేవ చేసేవారు. ఒక్కరోజు మాత్రం వీళ్ళ అదృష్టం పండింది. చెప్పాగా యోగం వస్తుంది, సమయం వస్తుంది ప్రతివాడికి, ప్రతి కష్టానికి ఒక సుఖం ఉంటుంది. ఓ రోజున ఒక 20 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న ఒక పరమసుందరాకారుడు, ఇంచుమించుగా నాలాంటి అందగాడనమాట, ఒక ఆయన అక్కడ కనపడ్డాట. దదర్శి తత్ర అద్భుత రూపముగ్రం బాలం సుధర్మ ప్రభయాజ్వలంతం ఉత్కృష్ట రూపస్య కృతే స్వరంతం జాతం పురా బాలమితి స్మవేనే. సుందరుడు, బంగారపు రంగులో ఉన్నవాడు, మంచి యువకుడు, జటాజోటాలు ధరించినవాడు ఒక ఆయన కనబడ్డాడు. అంత అందాన్ని ఈ ప్రపంచంలో ఎవరు చూడలేము. ముచ్చటగా ఉన్నాడు ఆయన. ఈ ఎవరో కుర్రాడీనా అనుకున్నది. ఇంచుమించుగా వాళ్ళ అబ్బాయిలాగే అనిపించాడు ఆవిడికి. వాళ్ళ అబ్బాయి కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళ లోపు కుర్రాడు. ఆ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనపడినా కొడుకును చూసినట్టే అనిపిస్తుంది. అందులో ఆవిడ మహాత్ములు కదా. ఆవిడ అదృష్టవశాత్తు అటువంటి కుర్రవాడు దొరకనే అరణ్యంలో కూడా ఈ పుత్రుడు ఎవడో దొరికాడు అనుకున్నది. ఆతడు ఈమెను చూచాడు. ఎవరి మాతృమూర్తి, వయస్సు చూస్తే పెద్దదే కానీ సౌందర్యం చూస్తే 16 ఏళ్ల బాలికలో ఉంది అనుకున్నట్ట. ఆవిడ చూస్తే 16 ఏళ్ల కుర్రదానిలో ఉందిట. వయస్సు తెలుస్తోంది కానీ చిన్నపిల్లలా కనబడుతుంది. కొంతమంది అంతేనండి, ఎంతకాలం వచ్చినా మంచి అందంగా ఉంటారు. ఉదాహరణకి ద్రౌపది, ద్రౌపదికి 5 కొడుకులు, వాళ్ళేం సామాన్యులు, 30 ఏళ్ళు వచ్చిన కొడుకులు ఉన్నారు. ఆ సమయంలో కదా కీచకుడు చూసి ఆవిడ వెంటబడ్డాడు. అంటే యావజ్జీవితం ఆవిడికి వయస్సు మారలేదట. భగవంతుడు కొందరికి ఆ వరం ఇస్తాడు. ద్రౌపది శరీరం విడిచిపెట్టే సమయానికి కూడా ఆవిడ చూస్తే పెళ్లి కాని యువతిలా కనపడేదిట. ఏం చేస్తాం, పూర్వజన్మ సుకృతం అది. కొంతమంది చూడండి, ఈవిడే పెళ్లి కూతురంటే పెళ్లి కూతురా పెళ్లి కూతురు తల్లి అనిపిస్తుంది మనకి. అదొక అదృష్టం, ఎవరి అదృష్టం వాళ్ళది పొమ్మన్నారు. అలా ఈవిడ చూచి ఆశ్చర్యపోయాడు.
అమ్మా నువ్వెవరివి, ఏమిటని అడిగితే, సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించే సోమకాంతుడని ఒక మహారాజు ఉన్నాడండి, ఆ మహారాజు గారి భార్యను నేను. మా ఆయనకి ఏదో కర్మయోగం వల్ల రోగం వచ్చింది. ఈ రోగం నుంచి విముక్తి పొందడానికి చెయ్యని పనంటూ లేదు. అనేక ఔషధాలు వాడాడు ఆయన. ఎన్ని ఔషధములు వాడినా రోగం తొలగడం లేదు. చివరికి అందరూ కలిసి పాపము ఉండడం వల్ల ఈ రోగం తగ్గడం లేదు. రోగాలు 2 రకాలు ఉన్నాయి. శరీర కర్మల వల్ల వచ్చేటటువంటి రోగాలు, మానసిక కర్మల వల్ల వచ్చే రోగాలు, శారీరక కర్మల వల్ల వచ్చే రోగాలు కొంచెం తొందరగా నయమవుతాయి. మానసిక కర్మల వల్ల వచ్చే రోగాలు తొందరగా నయం కావు. అందుకే మనస్సు బాగుండాలి. అన్నిటికీ మూల కారణం మనస్సే. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, మనం సంసార బంధంలో పడ్డానికి, సంసారం నుంచి విముక్తి పొందడానికి మనస్సే మూల కారణం. శరీరంతో ఎప్పుడన్నా తప్పు చేస్తే, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేక దానం చేసినప్పుడు, చాలా తొందరగా ఈ పాపం పోతుందిట. ఒక ఆయన చేత్తో పక్కవాడిని కొట్టాడు, కావాలని కొట్టలేదు, ఎందుకో తొందరపడి కొట్టాడు, మనస్ఫూర్తిగా చేయలేదు, క్షణికోద్రేకంతో చేశాడు. పక్కవాడిని కొట్టడం అనే పాపం కాశీ వెళ్ళి గంగలో మునిగి స్నానం చేస్తే చాలు పోతుంది, లేదా ఎవరికైనా మంచి వ్యక్తికి దానం చేస్తే ఈ పాపం పోతుంది. కానీ మానసిక పాపం అంత తేలిగ్గా పోదు. మానసిక పాపం అంటే ఏంటన్నమాట, పక్కవాడు కొట్టడు, లోపల మాత్రం కుళ్ళిపోతూ ఉంటాడనమాట, వాడు కొంప కూలిపోను, వాడు నాశనం అయిపోను అని రోజు మనస్సులో ఇతరులకు అపకారమే తలుచుకుంటారట. కొంతమంది వాడు ఎంతో అందంగా ఉంటాడు చూడడానికి, కానీ లోపల ఏముందో మనకేం తెలుసు. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ ఎదుర్కొంటే ముఖాలు కళకళలు ఆడుతూనే ఉంటాయి, లోపల మనస్సులో ఏముంది ఏం తిప్పగలం, అయ్యి బాబోయ్ ఎంత గుడి కట్టేశాడో ఈయన అని ఏడ్చేవాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ భయంకరమైన మానసికమైన రోగం ఉందే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి వాటితో కూడిన పాపాలకి ప్రాయశ్చిత్తం అంత తేలికగా అవ్వదట. ఇతడికి అలాంటి పాపం ఏదో ఉంది, అందుకే మందులు పనిచేయటం లేదు అని వైద్యులు చెబితే చివరికి విరక్తి కలిగి, నేను నా భర్త ఈ అరణ్యానికి వచ్చాం, మా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు, ఇంతకీ నువ్వెవరివి అంటే నేనే చెవనుండి అని చెప్పాడు ఆయన. ఇక చూడండి ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో, ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. గురువులకి వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానమునకు మనిషి వయస్సుకి ఏమీ సంబంధం లేదు. బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు, ఇంత పిల్లవాడైనా బ్రాహ్మడికి నమస్కారం చెయ్యాలి, పండితునికి నమస్కారం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. అందున ఆయన కుర్రవాడిలాగా కనపడుతున్నాడు, కానీ ఆయన కుర్రవాడేం కాదు. ఈవిడంటే తర్వాత ఆవిడ, కానీ ఎప్పుడో కృతయుగంలో సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చిన భృగువుకి కొడుకు ఆయన, అంతటి ప్రాచీనుడు. ప్రాచీనుడయ్యుండి కూడా అర్వాచీనుడిలో ఉంటాడు, ముసలాడయ్యుండి కూడా కుర్రాడిలో ఉండే యోగం అయిందనమాట. కొంతమంది అదృష్టండి, మార్కండేయుడు కూడా అంతే అట. ఎప్పుడు చూడండి మార్కండేయుడిని చూస్తే 16 ఏళ్ల బాలుళ్ళగే ఉంటాడు ఆయన. శివుడు అంతటి ఆయు ఇచ్చాడు ఆయనకి. ఇదిగో ఈ చవనుడు అలాగే ఉంటాడు. అలా కొంతమంది అదృష్ట జాతకులు ఉంటారు, ఎవరు అదృష్టం వాళ్ళది. అందువల్లే ఆయనకి నమస్కరించింది. ఆ తర్వాత, మహాత్మా నీ ప్రభావం నాకు తెలుసు, నీ అంతట నీవు రోగం తొలగించుకోవడానికి ఇష్టపడక అశ్విని దేవతల సాయం తీసుకున్నావు, నేను నీ కథ విన్నాను, నీ భార్య నీవు ఎంతటి మహానుభావులో విన్నాను, నీ భార్య పరమ పూజ్యుడైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక పరమ పవిత్ర వంశంలో పుట్టిన ఆవిడ, ఆవిడేం సామాన్యురాలు కాదు, ఆమె ముసలివాడివైన నిన్ను పెళ్లి చేసుకుంది, కళ్ళు లేని నిన్ను పెళ్లి చేసుకుంది, నీకెంతో సేవ చేసింది ఆమె, నువ్వు ఎన్నో పరీక్షలు పెట్టావు, ఆ పరీక్షల్లో నెగ్గింది, చివరికి ఒకనాడు ఆమె ఈ చెరువులోనే స్నానం చేసిందని విన్నాను. ప్రతిరోజు ఆవిడ ఆ చెరువులో స్నానం చేసేదిట, స్నానం చేసి ఓ బిందు నీళ్లు పట్టుకుని ఇంటికి పోయేది, ఆ నీళ్లు భర్తకి జపతపాలకి వాడేది. అబ్బో చవనుడు ఆవిడ కొంచెం పరీక్షించాడండి, బాగా పరీక్షించాడు. అంత పరీక్ష ఈ సృష్టిలో ఏ భర్త గారు ఏ భార్యని అలా పరీక్షించడం, బాగా పరీక్షించాడు ఆయన. మహాత్ములకే పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఒకనాడు ఈమె తెల్లవారుజామున లేవలేకపోయింది. ఈమె ప్రతిదినము 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లేచి ఈ చెరువులో రహస్యంగా స్నానం చేసి భర్తకి స్నానం చేయడానికి నీళ్లు పట్టుకొచ్చి ఆయన చేత స్నానం చేయించాక మళ్ళీ మడి నీళ్లు కూడా ఇంటికి తెచ్చుకునేది. ఈ టైంలో ఎందుకు వెళ్ళలేదు ఆవిడ అంటే, ఆ టైంలో అయితే ఎవడో వెంటబడ్డావు, పగటిపూట అయితే అడవిలో కూడా ఇంకా చాలామంది ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఋషులు ఉన్నారు, ఎవరైనా ఈవిడ సౌందర్యానికి వలచి వెంటపడతారేమో, ఈ దిక్కుమాల వాళ్ళ బాధ పడలేము, అనుకుని ఎవరికంట పడకుండా ఉండడానికి ఆ సమయంలో తెల్లవారుజామున వెళ్ళేదిట. ఒక్కరోజు ఏమైందంటే రాత్రంతా భర్తకి సేవ చేసి 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 అలసిపోయింది. రాత్రిపూట అలసిపోవటం వల్ల నిద్ర పట్టలేదు. దానివల్ల ఏమైంది, సరిగ్గా మూడింటికి నిద్ర పట్టింది. ఎంతైనా శరీరం శరీరమే కదా, అందుకని శరీరానికి అలసట వచ్చింది. ఒక ఆవిడ వచ్చి, గురువుగారు ఏసీ ఉండడం వల్ల మాకు ఇబ్బంది ఉందండి అది. రాగానే ఆ బయట నుంచి ఈ కింద కూర్చున్నప్పుడు కునుకు వస్తుందండి అంది. ఏసీ ఉంటే కునుకు వస్తుందిట, ఏసీ లేకపోతే ఒళ్ళంతా చినుకులు వస్తున్నాయట, చెమట. ఒకటి కొనుక్కు ఒకటి చినుకు, మరి ఏం చేస్తాం అంటే ఇక్కడికి రాగానే ఆ బయట ఉన్నటువంటి అలసట అంతా లోపలికి రాగానే ఇద్దరు రూపాయలు పట్టుకుంటుందన్నమాట. నీ వంటి వారి పురాణం వింటున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నిద్ర వస్తుందంటే ఇక తెల్లవారులు మొగుడికి సేవ చేసిన వాడికి నిద్ర రావడంలో ఆశ్చర్యం ఉంది మూడింటికి, అవునా అని ఒకళ్ళు అన్నారు ఈ కథ విషయంలో. సరే అదంతా పక్కన పెడితే, అందువల్ల ఆవిడ ఏమైపోయిందంటే సూర్యోదయం వరకు లేవలేకపోయింది. అయ్యో సూర్యుడు ఉదయిస్తున్నాడని కంగారు పడి వెంటనే లేచి చకచక స్నానం చేసి భర్తకి నీళ్లు పట్టుకెడదాం అనుకుంటూ ఉంటే ఓ ఇద్దరు మహానుభావులు అక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనడం లేదు, కంటి మీద రెప్పపాటు లేదు. వాళ్ళనే అశ్వినీ దేవతలు అంటారు. సూర్యభగవానుడికి సంధ్యాదేవికి పుట్టిన కవల పిల్లలు వాళ్ళు, సూర్యుడు కొడుకులు వాళ్ళు. దేవతలకి వైద్యం చేస్తారు. ఆ పుణ్యాత్ములు ఈమెను చూచి, నువ్వెవరివి అంటే, నా పేరు సుకన్య అండి, ఆ ఆశ్రమంలో ఉన్న చవనుడి భార్యనండి అనగానే వాళ్ళు పక్కపక్కనే, ఆ ముసిలాడు నీకు మొగుడేమిటి, కళ్ళు పోయినవాడు, గడ్డం తెరిచినవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కట్టుకునే సుఖపడతావు, మాలాంటి సుందరులను అందులో దేవవైద్యులమైన మమ్మల్ని చేపట్టావంటే సుఖపడతావు, వాడిని వదిలి మాతో స్వర్గానికి వచ్చాయి అన్నారు. ఆవిడ పక్కపక్క నవ్వింది, నా భర్త గొప్పతనం నాకు తెలుసు, ఎక్కువ వాగారంటే మీ ఇద్దరిని భస్మం చేస్తానంది. కాసేపు వాదోపాదాలు అయ్యాక, ఇప్పటి వరకు మిమ్మల్ని నేను క్షమించాను, కారణం సూర్యుడు కొడుకులు కనుక, దేవతలకి వైద్యులు కనుక మిమ్మల్ని నేను శపించకుండా విడిచిపెట్టాను. ఇంకొక్క మాటలు మాట్లాడారా, నా పాతివృత్య మహిమతో మీ ఇద్దరిని భస్మం చేస్తాను. నా బిందిలో నుంచి ఇన్ని నీళ్లు తీసుకుని మా అమ్మవారి మంత్రం జపించి మీ మీద చల్లానంటే మీరు బూడిదైపోతారు, జాగ్రత్త అన్నది. అప్పుడు వాళ్ళు పకపకారవి, నిన్ను పరీక్షించడానికి అలా అన్నాం కానీ మేమేమన్నా స్త్రీలోలురమా? కాదు కాదు, నీ పాతివృత్య మహిమ మాకు నచ్చింది, నీ భర్తని యువకుణ్ణి చేసి బాగు చేస్తాం, కానీ ఇందులోనే ఒక మెలికి ఉంది అన్నట్టు వాళ్ళు. ఏమిటి అన్నది ఆవిడ, నీ భర్తని మా దగ్గరికి తీసుకురా, ఆయన్ని చెరువు రెక్క పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం, ఓ రెండు మూడు గంటలు లోపల నీటిలో చికిత్స చేస్తాం, ఆ తర్వాత మేము ముగ్గురం బయటకు వస్తాం, వచ్చాక మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం, మా ముగ్గురులో ఎవరు నీ భర్తో తెలుసుకుని నీ భర్త చెయ్యి నువ్వు పుచ్చుకోవాలి, పొరపాటున నీ భర్త అనుకుని మా ఇద్దరిలో ఎవరు చెయ్యి అయినా పుచ్చుకుంటే వాడే నీకు భర్త అవుతాడు, తర్వాత నీ ఇష్టం అనగానే. ఇందులో మెలిక ఉంది కానీ తన భర్త బాగుపడే రహస్యము ఉంది కదా, అందుకని ఆమె ఒకసారి మా ఆయనకి చెప్పొస్తానండి అని వాళ్ళని అక్కడే ఉండమని భర్తకి విషయం చెప్పగానే ఆయన ఆనందపడిపోయి, ముసలాండి కాస్త పడుచువాడి చేస్తానంటే ఇంకెందుకు ఆలస్యం చేయటం, ఒప్పేసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చాలా గొప్పదానివి, నీ భర్త ఎవరో కనిపెడతావు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆవిడ తన భర్తని చవనుణ్ణి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ చెరువు రెక్క పుచ్చుకుని బుడుంగన చెరువులో మునిగిపోయారు. మునిగిపోయారే కానీ ముందు బుడుంగే కానీ ఆ తర్వాత ఆ మడుంగులోంచి పైకి రారు. మళ్ళీ గంట గడిచింది, రెండు గంటలు గడిచింది, మూడు గంటలు గడిచింది, వీడికి అనుమానం వచ్చింది, కొంప తీసి నా భర్తతో పాటు ఎక్కడికైనా మాయమైపోయారా ఈ దేవతలని అనుకున్నది. ఈలోపు కొంతసేపటికి మళ్ళీ నీళ్లలో గొడగొడగొడ శబ్దం అయ్యింది. నీళ్లలో నుంచి ముగ్గురు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆవిడ మూర్చిపోయిందిట, ఎందుకని వచ్చిన ముగ్గురు ఒక్క రకంగా ఉన్నారు. ఓరి బాబోయ్, ఇందులో ఎవరు భర్తో తిరగటం లేదు, ఎవరు అశ్వినీ దేవతలో తిరగట్లేదు, ముగ్గురు అచ్చుగుద్దినట్టు ఒకే రకంగా ఉన్నారట. కొంతమంది అలా ఉంటారండి, చాలా ఆశ్చర్యకరంగా ఒకే రూపంలో ఉంటారు. అప్పుడు ఆవిడకి మతిపోయి, నేను ఏమన్నా చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానా, నా భర్త ఏదో ముసలాడు పొడిచాడు అవుతాడని వేళ చేతిలో పెడితే ఇప్పుడేమో కొత్త ముప్పు వచ్చింది నాకు, ఇందులో ఎవరు నా భర్త, ఈయన పొరపాటున పరాయి పురుషుడు చేయిపుచ్చుకుంటే నా పాతివృత్య మహిమంతా భగ్నమైపోతున్నట్టు కదా అనుకున్నది. అప్పుడు ఆవిడకి అమ్మవారు గుర్తుకొచ్చింది, కష్టకాలంలో మనల్ని రక్షించేది అమ్మే. వెంటనే భక్తి శ్రద్ధలతో అమ్మని ధ్యానం చేసింది. ధ్యానం చేయగానే ఆవిడకి మంచి ఆలోచన వచ్చింది. ఏమిటది, దేవతలకి మనకు తేడా ఉన్నది. దేవతలకి రెప్పపోటు ఉండదు, ఇలా రెప్ప మీద కంటి మీద రెప్ప వెయ్యరు. అదే మనము చీటికి బయటికి ఇలా రెప్పేస్తాం, అలా రెప్ప వాల్చకుండా ఎంతసేపు ఉంటారో ఉండండి మీరు చూద్దాం, కళ్ళు పోతాయి. అదే దేవతలకైతే అలా బిగుసుకుపోయి ఉంటాయి, ఈ రెప్ప కంటి మీద అలా పడదు. అందుకే దేవతలు అనిమిషులు, మనం నిమిషులం. అంటే రెప్పపాటు ఉన్నవాళ్ళం, వాళ్ళు రెప్పపాటు లేనివాళ్ళు. ఆ అమ్మవారు నాకు మంచి ఆలోచన ఇచ్చిందని ఇద్దరిలో ఒక ఇద్దరికే చూసింది. ఒక ఆయనేమో రెప్ప లేకుండా ఉన్నాడు, పక్క ఆయన రెప్ప వేస్తున్నాడు, మళ్ళీ ఆ చివర ఆయన రెప్ప లేకుండా ఉన్నాడు. అబ్బా, ఈ రెప్ప లేకుండా ఉన్న వాళ్ళిద్దరూ దేవతలు, కంటి మీద రెప్ప వేస్తున్న ఆయన మా ఆయన అని టక్కున చేయి పట్టుకుని హీఈజ్ మై హస్బెండ్ అంది ఆవిడ. ఆవిడకి అన్ లాంగ్వేజ్ వచ్చులేండి. అలా అనగానే ఒక్క దెబ్బకి వాళ్ళు ఆశ్చర్యపోయి, ఎంత మహిమమ్మ అనేది, ముగ్గురు ఒకే రకంగా ఉంటే మా ముగ్గురిలో నీ భర్త ఎవరో ఎలాగో కనిపెట్టేశావు, ఇదే నీ ఉపాసనా బలం, మీ అమ్మ కటాక్షం అనగా కిట్టుకు చెప్పలేదు ఆవిడ. చెబితే మళ్ళీ డేంజర్, భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, అందుకని చెప్పకుండా సరే మొత్తం మీద మీరు నాకు మహోపకారం చేశారు, మీ ఇద్దరికీ నమస్కారం అనగానే అప్పుడు చవనుడు ఏమన్నాడు, మీరు వెళ్ళిపోవడం కాదు, మీరు నా ద్వారా ఏదైనా ఉపకారం పొందండి. కళ్ళు లేక ముసలివాడినై అలమటించిపోతున్న నన్ను పాతికేళ్ల కుర్రాడిగా మార్చారు. ఇంత ఉపకారం చేసిన మీకు నేను కూడా ఉపకారం చేయాలి కదా, మీరు ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తానని కానీ వాళ్ళు పక్కపక్కనవి, నువ్వు మా కోరిక తీర్చేదేమిటి, ముసలాడివి కళ్ళు పోయి ఉన్నవాడు, నీ కళ్ళు తెచ్చుకోలేవు, నీ ముసలితనం పోగొట్టుకోలేవు, మాకేం ఉపకారం చేస్తావు అన్నారట వాళ్ళు. అప్పుడు చెప్పాడు ఆయన అసలు రహస్యం, నా మహామహిమ మీకు తెలియదు, అమ్మవారి ఉపాసకుణ్ణి సృష్టికి ప్రతి సృష్టి చేయగలను, కానీ ఈవిని పరీక్షించడం కోసము. రెండోది, నా స్వార్థానికి నా తపశ్శక్తి వినియోగించడం ఇష్టం లేక ఇంతకాలం నన్ను నేను బాగు చేసుకోలేదు. నేను తలుచుకుంటే ఈ స్వర్గం వంటి స్వర్గం ఇంకోటి సృష్టించుకుని నేను ఇంద్రుడిగా మారగలను, కాబట్టి నా విషయంలో మీరు శంకించద్దు అన్నట్ట. ఇప్పుడు అర్థమవుతుంది మీకు అసలు విషయం, చవనుడే తలుచుకుంటే ఆయన కళ్ళు తెచ్చుకోగలడు, పడుచువాడు అవ్వగలడు. ఎంత శక్తి ఉందో ఆ శక్తిని మనం ఊహించలేమట, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడు చవనుడు. కానీ తన వ్యక్తిగత ప్రయోజనమునకు కొంతమంది తపశ్శక్తి వాడరు, ఇదే అసలు కారణం. మీకోసం నా శక్తి వాడచ్చు, కాబట్టి మీకోసం నా తపశ్శక్తి వినియోగిస్తాను, మీకేం కావాలంటే. అప్పుడు వాళ్ళు ఇంద్రుడు మమ్మల్ని యజ్ఞంలో సోమరసం తాగడానికి అనర్హులుగా ప్రకటించాడు, మా చేత సామపానం చేయించండి అనగా మామగారికి చెప్పించి శర్యాతి మహారాజు గారు ఆయన శర్యాతిని పిలిపించి యజ్ఞం చేయించి అందులో ఈ దేవతల్ని కూర్చోబెట్టాడు, అశ్విని దేవతల్ని. అప్పుడు ఇంద్రుడు, వాళ్ళిద్దరూ సామపానానికి అనర్హులు, నువ్వు వాళ్ళని మా పక్కన కూర్చోబెట్టావు, వాళ్ళని బయటికి పంపకపోతే వజ్రాయుధంతో నేను చంపేస్తానంటే నీకు అంత శక్తి ఉంటే కాసుకో అన్నట్టు ఆయన. ఇంద్రుడు వజ్రం ఎత్తాడు, ఎత్తగానే స్తంభయ అన్నాడు ఆయన. అనగానే ఇంద్రుడు చెయ్యి బిగుసుకుపోయిందిట, ఇంద్రుడు చవనుణ్ణి చంపడం కోసం వజ్రం పుచ్చుకుని కుడి చెయ్యి ఎత్తితే ఆ కుడి చెయ్యి అలా బిగుసుకుపోయి కదలకుండా స్తంభించిపోయింది, హడిలిపోయాడు ఇంద్రుడు కూడా. ఓరిదేవుడు, నా చెయ్యి కూడా బిగుసుకుపోయింది అనుకునేలోపు ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు. ఓయ్ రాక్షస, ఈ ఇంద్రుని మింగేయి అన్నాడు చవనుడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మింగబోతూ ఉంటే అప్పుడు గురువుగారు రక్షించండి అన్నట్టు, కష్టకాలంలో మళ్ళీ గురువుగారే రక్షించాలి అందుకని బృహస్పతిని ప్రార్థిస్తే, అప్పుడు బృహస్పతి వచ్చి చవనుడితో పెట్టుకోకు మాటల శ్రీవత్సగోత్రం ఆయన చావగొట్టేస్తాడు, ఆయన కాళ్ళు పట్టుకోనగానే ఇంద్రుడు చెయ్యి కదలడం లేదు కదా, అందుకని చెయ్యి కదలడం లేదు కనుక నోటితో పొగుడుతున్నాను మహానుభావ రక్షించన్నట్ట. అలా దారిలోకిరా అని ఇంద్రుడిని బాగుచేసి రాక్షసుడిని పంపేసి, ఇంద్రా నాకు నీ మీద ఎంతో గౌరవం భక్తి, నువ్వు సామాన్యుడివి కాదు, కానీ దేవవైద్యులైన అశ్విని దేవతలకు అన్యాయం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష నేను వెయ్యవలసి వచ్చింది, దయతో ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యి, నువ్వు లేకపోతే యజ్ఞం ఏమిటి అని ఇంద్రుని ఎంతో గౌరవించి యజ్ఞం బాగు చేసి చివరికి అశ్విని దేవతలకి సోమరసం ఇప్పించాడు. ఇప్పుడు మనం క్లుప్తంగా ఎందుకు చెబుతున్నామంటే ఇది దేవీ భాగవతంలో చాలా విపులంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ విషయం, ఈ సుధర్మ అంటే సోమకాంత మహారాజు గారి భార్య చెప్పి ఏమన్నది, నీ మహిమ నాకు తెలుసు, అశ్విని దేవతల చేత కూడా అమృతపానం చేయించిన వాడి, సోమపానం చేయించిన వాడివి. స్వార్థమునకు శక్తి వాడవు, పరార్థమునకు వాడతావు, పరోపకారం చేయడానికి నువ్వు ఏదైనా చేస్తావు, అటువంటి వాడివి నువ్వు. మాట్లాడి ఒక మంత్రం చదివి ఇంద్రుడంతటి వాణ్ణి, దేవేంద్రుడంతటి వాణ్ణి కదలకుండా ఎవరన్నా చేయగలరా? ఎవడూ చేయలేడు, ఆ పని నువ్వు చేసావు. అటువంటి వాడివి, నాకు అదృష్టవశాత్తు ఇక్కడ దర్శనమిచ్చావు. ఆనాడు నువ్వు బాగుపడిన చెరువు అటు ఇది, నీకు కళ్ళు వచ్చిన చెరువు, నీకు ముసలితనం తొలగించిన చెరువు. ఆ చెరువులో మేము స్నానం చేస్తున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులం. అది సామాన్య పద్మాకరం కాదు, చెవనుండి బాగు చేసిన పద్మాకరం అది. అటువంటి నీవు నా భర్తని రక్షించు అని కాళ్ళు గట్టిగా పట్టుకుంది. ఏ పాపమైనా తొలగించే శక్తి, శాపమైనా తొలగించే శక్తి నీకు ఉందనగానే, ఇప్పుడు నేను ప్రస్తుతం ఒక దీక్షలో ఉన్నాను, నాకుగా నేను ఎవరికి ఉపకారం చేయలేను అనగానే మళ్ళీ హతాసురాలైపోయింది. చవనుడు ఉపకారం చెప్పేది ఇంకెవరు చేస్తారు? చవనుడు సృష్టిని తల్లకిందులు చేయగలడు, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం చేయించగలడు. అటువంటి వాడే నా వల్ల కాదు అంటే ఇంకెవరు ఉపకారం చేస్తారండి? అప్పుడు ఆయన నవ్వి, అమ్మాయి ఈ ముసలాడితో నువ్వు మాత్రం ఏం సుఖపడతావు? ఆ కుష్ఠరోగిని వదిలేసి హాయిగా నువ్వు మీ మంత్రులు మీరందరూ కలిసి రాజ్యానికి పండి, ఆయన పాటలు ఆయన పడతాడు అన్నట్ట. అదేమిటి స్వామి, ఆనాడు అశ్విని దేవతలు మీ ఆవిడిని పరీక్షించినట్టుగా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. ఈ భర్తను వదిలేసి రాజ్యంలో ఉండాలనుకుంటే అసలు ఇంత దూరం ఎందుకు వస్తాం? నువ్వు విష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాడివి, అటువంటి నువ్వు నన్ను ఎందుకు ఇంత బాధ పెడతావు అని మళ్ళీ ఏడ్చి కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది. ఆయన చిరునవ్వు నవ్వి, ఇంకొక్కసారి నేను పరీక్షించాను, భర్తని వదిలి నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో ఈ మంత్రులతో పాటు అంటే వెడతావా లేదా? అడవిలో కష్టాలు అనుభవించడానికి ఇష్టపడతావా, రాజ్యానికి వెళ్ళి సుఖాలు పొందడానికి ఇష్టపడతావా అని నిన్ను పరీక్షించాను. ఈ పరీక్షలో నువ్వు విజయం పొందావు కనుక నీ భర్తని బాగు చేసే బాధ్యత మా నాన్నగారికి అప్పగిస్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ఇతరుల కోసం జపం చేసే నియమాన్ని విడిచిపెట్టాను. ఒక 5 సంవత్సరముల పాటు ఆయన ఒక ప్రత్యేక దీక్షలో ఉన్నట్ట. ఈ దీక్షాకాలంలో ఎవడి జాతకాలు చూడ్డాయన, పురాణం చెప్పడం తప్ప ఇంకే పని చేయట్టాయన. వచ్చిన వాళ్ళల్లో నా జాతకం చూడండి అంటే ఆ జాతకాలు ఇప్పుడు నేను చూడను, నేను ఆ ప్రాజెక్ట్ మానేశా. ఆ ప్రాజెక్ట్ అంతా మా నాన్నగారే చూసుకుంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ప్రజలను బాగు చేయడానికి జపతపాలు చేస్తాను. అందులో నువ్వేం భయపడకు, ఇక్కడే ఉండు, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి తీసుకుని మీ ఇద్దరిని అక్కడికి తీసుకెడతాను. మా నాన్నగారికి ఒక నియమం ఉంది, ఆయన చక్కగా లోపల కూర్చొని పురాణాలు అనువాదం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అనుమతి లేకుండా ఎవరన్నా లోపలికి పంపితే కోపం వస్తుంది టండోయ్. గదిలోకి వచ్చే ముందు ఏమండి గురువుగారండి ఎవరో వచ్చారండి వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టనా అని అడగాలట. కొంతమంది అడగకుండా లోపలికి తలుపు తీసుకొస్తారు, అది దోషం, అనుమతి లేనిది లోపలికి రాకూడదు. అందుకని మా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుమతి కావాలి, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని అట్టే పెట్టి చవనుడు హుటాహుటినే కమండలంలో కాసి నీళ్లు తీసుకుని తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళాడు. భృగు మహర్షి ఆ సమయంలో గణేశ్వరుణ్ణి భక్తితో ఉపాసిస్తున్నాడు. గణపతి ఉపాసకుల్లో నెంబర్ 1 భృగు మహర్షి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో భృగు మహర్షి చేసినంత గణేశోపాసన మరెవరూ చేయలేదు. అందుకే భృగు మహర్షి విష్ణు వక్షస్థలం మీద తన్ని కూడా బతికాడు. ఓ మాదిరివాడు ఆయన విష్ణు వక్షస్థలం మీద తనమనండి చూద్దాం. విష్ణు వక్షస్థలం మీద ఎందుకు, సాయిగారి నెత్తి మీద తనమనండి, శపించేస్తాడు ఆయన, వెంటనే అవతలాడు భస్మం అయిపోతాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఈయన జోలికి వస్తేనే బూడిదైపోతారే, బూడిదవ్వకపోయినా ఆయన అలా కనబడుతున్నాడు, తన్నేడంటే మళ్ళీ 1 కిలోమీటర్ దూరం పడతాం, అలా బక్కగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఆయన తలుచుకుంటే తాటక పూతన ఈ ఇద్దరిని 2 చేతులతో భరించగలడు అంతటి శక్తి కలిగిన వాడు. సాధారణంగా అనుకుంటాం కానీ ఎవరికైనా కోపం వస్తే పట్టుకోలేమండో. అందరూ ఒకసారి అన్నాడు ఆయన, నాకు కోపం వస్తే మనిషిని కానన్నాడు, సరిగ్గా చెప్పాడు. కోపం వస్తే ఎవడైనా మనిషి ఎలా అవుతాడు, అప్పుడు మాంచి ఎక్కడైనా శక్తులు వస్తావునా? అందువల్ల ఎందుకు చెప్తానంటే విష్ణువక్షస్థలం మీద తన్ని ఏమాత్రము జీవితంలో బాధ పొందని వాడు ఎవడైనా ఉండగలడా? ఒక్క భృగువే, కారణం తపశ్శక్తి, భక్తి. ఆయనకి తెలుసు భగవంతుడు అంటే ఏమిటో. దానికి ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు పార్థసారథి గారు మనవడు ఉన్నాడు, ఇప్పుడంటే పెద్దవాడైపోయాడు, చిన్నప్పుడు ఆయన ఎత్తుకున్నారట. ఎత్తుకున్నప్పుడు వాడు ఆయన మీద ఓ తీర్థం పోశాడు, ఇప్పుడు భయమనండి చీ అంటారు. అప్పుడు చిన్నపిల్లాడు వాడు, చిన్నపిల్లవాడు పోస్తే ఏం చేస్తారు, ఎంత ఆనందం కలుగుతుందో, మా మనవడు పోసాడండి, ఇది గంగాజలం అండి అన్నారట ఆయన. అన్నారో లేదో నాకు తెలియదు కానీ అనే ఉంటారు. ఎవడైనా అంతే, ఇప్పుడు శాశ్వత్ ఉన్నాడు, వాడిని ఎత్తుకున్నప్పుడు వాడిని నా మీద ఏం పోసినా నాకు ఆనందం కలుగుతుంది, ఎందుకని మనవడు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు వీడు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళితే అసహ్యంగా ఉంటుంది, లాగొట్టించుకుంటుంది ఆవిడ. మనకి భగవంతుడు చంటి పిల్లల కింద చూస్తాడు కాబట్టి ఆయన దగ్గర మనం అపచారం చేసినా మనకి ఏ దోషము రావడంలా. భృగు మహర్షి ఓ చంటి పిల్లవాడు లాంటి వాడు పరమాత్మ దగ్గర. శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సము అని ఒక లాంఛనం ఉన్నది, పుట్టువత్స. శ్రీవత్సం అంటే శ్రీ విష్ణు వక్షస్థలం మీద ఉండే ఒక అందమైన పుట్టువత్స, అదొక లాంఛనం. ఆ లాంఛనం నుంచి మొట్టమొదట పుట్టాడు భృగువు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మ మానస పుత్రుడు కూడా అయ్యాడు. ఏకకాలంలో విష్ణువునికి బ్రహ్మకి కూడా పుత్రుడైన వాడు ఆయన ఒక్కడే. కొంతమంది అదృష్టం అండి, అలాగే పుట్టారు. వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మగారి మనస్సు నుంచి పుట్టాడు. అగస్త్యుడు ఉన్నాడు, బ్రహ్మ మానస పుత్రుడు. కానీ మళ్ళీ ఏమైందో తెలుసా, ఈ ఇద్దరు మిత్రావరుణుల యొక్క రేతస్సు నుంచి కొండలోంచి మళ్ళీ పుట్టుకొచ్చారు. ఒకసారి బ్రహ్మగారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న వశిష్ఠుడు బ్రహ్మ మానసు పుత్రుడే కాకుండా ఇంకో జన్మ కూడా ఎత్తాలని కోరికగా ఉందన్నట్లండి. ఎందుకు అలా కోరతారు కొంతమంది. ఆ తర్వాత కథ మీకు తెలుసున్నదే. నిమి అని ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆ నిమి చక్రవర్తిని వశిష్ఠుడు శపించాడు. దాంతో నిమికి కోపం వచ్చి నువ్వు తక్షణం చచ్చిపో అని శపించాడు. వెంటనే వశిష్ఠుడు కింద పడిపోయాడు, శరీరం కుళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆత్మ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవ, నేను తొందరపడి నిమిని శపించాను, నిమి నన్ను శపించాడు, ఇప్పుడు నా ఆత్మకి శరీరం లేదు, నాకు కొత్త శరీరం కావాలి అని కోరితే త్వరలో సూర్యుడికి వరుణుడికి పుత్రుడిగా నువ్వు అగస్త్యుడు పుడతారన్నట. ఆ సమయంలో ఊర్వశి పరమసుందరీమణి ఆమె భూలోకానికి వస్తోంది. సూర్యుడు ఆవిడ్ని చూశాడు, ఎంత అందంగా ఉండవు, కొంతకాలం పాటు నా దగ్గరే ఉండి నాకు ఆనందం కలిగించు అన్నాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం నలకోబరుడో ఎవడో పిలిచాడు వాడి దగ్గరికి పోతున్నాను, అందువల్ల తర్వాత వస్తాను అన్నదట. తప్పదు కదా వెళ్ళిరా అన్నాడు. వెళ్ళిరా అన్నాడు, కానీ ఆమె మీద విపరీతమైన కామం ఉండడం వల్ల ఆయన రేతస్సు కింద పడిపోయింది. ఆ రేతస్సుని బ్రహ్మదేవుడు ఒక కుండలో పోశాడు. సరిగ్గా ఆ సమయానికే వరుణుడు కూడా ఈ ఊర్వశిని చూసి వరించాడు. ఊర్వశి కూడా ఇప్పుడు రావడం కుదరదు, తర్వాత వస్తానంది. ఈ వరుణుడికి రేతఃపాతం అయ్యింది. ఈ ఇద్దరి యొక్క వీర్యాన్ని, అమోఘమైన రేతస్సుని బ్రహ్మగారు కొండలో ఉంచాడు. అప్పుడు ఆ కొండలో ఉన్న రేతస్సులు చూస్తూ ఉండగా ఇద్దరు కుమారులుగా మారిపోయింది. అదిలో ఒక ఆయన వశిష్ఠుడు, ఇంకొక ఆయన అగస్త్యుడు. అందుకే వీళ్ళిద్దరిని మిత్ర వరుణుల యొక్క తేజస్సుతో పుట్టడం వల్ల మిత్రావరుణుల పుత్రులు లేక మైత్రావరుణులు అంటారు. కుండలోంచి పుట్టారు గనక కుంభ సంభవులు అంటారు. ఈ విధంగా వశిష్ఠుడు మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడు, ఆ తర్వాత మళ్ళీ కుంభ సంభవుడయ్యాడు, మిత్రావరుణుల పుత్రుడయ్యాడు. అవునా? ఇలాగే కొంతమంది ఒక రక జన్మెత్తి మళ్ళీ జన్మెత్తారు. సంధ్యాదేవి ఉంది, సంధ్యాదేవి బ్రహ్మ మానస పుత్రిక. ఆ తర్వాత ఏమైపోయింది, భస్మం అయిపోయింది, శరీరం బూడిద చేసుకుంది. బూడిద చేసుకున్నాక అరుంధతిగా పుట్టింది, అరుంధతిగా పుట్టి పరమపతి వ్రత అయింది. చూసారా రెండో జన్మ ఎత్తింది. అలాగే భృగు మహర్షి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం నుంచి పుట్టి ముందు ఆయన పుత్రుడయ్యి, ఆ తదనంతరం మళ్ళీ శరీరం విడిచి బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అందుకే బ్రహ్మని శపించి ఏ పాపము పొందలేదు, విష్ణువుని తన్ని ఏ పాపము పొందలేదు, శివుణ్ణి శపించినా ఆయనకి దోషం రాలేదు. అంతటి శక్తివంతుడు ఆయన, అగ్ని లాంటి వాట్ ఆయన, మహాతపస్యాలి. అటువంటి భృగు మహర్షి సాధారణంగా అనుమతి లేకుండా ఎవరైనా వస్తే మాత్రం తొందరపడి చెప్పిస్తాడు. అందుకనే ఎవరైనా ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాలంటే ముందు కాపలాగా ఉన్న శిష్యుణ్ణో కొడుకునో పట్టుకుని, ఏమండి గురువుగారు లోపల ఉన్నారా వెళ్ళవచ్చునా అని అడిగి అనుమతి తీసుకుని అప్పుడు లోపలికి ప్రవేశిస్తారు. అందువల్ల చవనుడు మా నాన్నగారిని అడుగొస్తానని చెప్పి బయలుదేరాడు. ఆ సమయంలో భృగు మహర్షి మహా ఉపాసన చేస్తున్నాడు, గణేశ ఉపాసన చేస్తున్నాడు. మీకు ముందే చెప్పానుగా ఆయన గణపతి యొక్క మహా ఉపాసకుడు. ఆ ఉపాసనా బలం వల్లే ఎన్ని జన్మలైనా ఎత్తగలడు. ఏమి చేసినా ఆయనకి దోషం అంటదట. కొంచెం ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. భృగు మహర్షి ఏమి చేసినా ఆయనకి దోషము రాదు. ఆయన ఒక్కడికే ఆ శక్తి ఇచ్చాడు గణపతి. పాపం చేస్తే పాపం అంటకుండా ఎందుకు ఉంటుంది? ఇంద్రుడికే పాపం అంటింది. ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకునేదాకా దాక్కున్నాడు ఆయన. ఆఖరికి శుక్రాచార్యుడికి కూడా పాపం అంటింది ఈ భృగు కొడుక్కి, కానీ భృగుకి మాత్రం పాపం లేదు. ఆయన తాగినా పాపం రాదు, ఆయన ఏ స్త్రీ తాకినా పాపం రాదు. కారణం ఆయన అగ్ని లాంటి వాడు. అగ్నికి పాపం ఏమిటండి? ఒకసారి ఆలోచించండి, అగ్నికి పాపం ఏమిటి? అగ్ని ఉంది, ఆ పక్కన శ్మశానంలో శవాలను తగలబెట్టింది, అయినా అగ్నికి అపవిత్రత లేదు. ఇక్కడ యజ్ఞగుండంలో యజ్ఞం చేయడానికి ఉపయోగపడుతోంది అగ్ని, దానికి అంటుంటుందా? ఉండదు. చిచ్చి, అగ్ని నువ్వు అక్కడ శవం తగలబెట్టావు కాబట్టి నిన్ను అంటుకో, నీదు అపవిత్రుడివి నువ్వు అంటే మనం అపవిత్రులం అవుతాం. అగ్నిని కాదంటే మనం నశిస్తాం. కాబట్టి అగ్నికి వంట వంటకి పెంటకి దేనికి ఉపయోగపడినా అగ్నికి అశుచి లేదు. అగ్నికి ఎలా అయితే అశుచి లేదో, ఎప్పుడూ శుచియో నిత్య శుచియో, అలాగే భృగు మహర్షికి కూడా అశుచి లేదు. కారణం ఒకే ఒక్క కారణం ఏమిటి? నిత్య గణేశోపాసకుడు. రోజు గణపతి 16 నామములు 108 నామములు చదువుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతిని ఉపాసన చేసేవాడికి దోషముండదు. తినకూడనిది తిన్నా వాడికి పాపం అంటదు, త్రాగకూడనిది తాగినా అతనికి దోషముండదు, అలాగే పొందకూడని స్త్రీని పొందినా అతనికి దోషముండదు. అంతటి మహానుభావుట భృగు. ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు చ్యవనుడు. గణేశ్వరుడికి బాగా ఇష్టమైన పుష్పాలు కొన్ని ఉన్నాయి. అందులో గన్నేరు పువ్వులు, మద్ది పువ్వులు, తెల్లగా ఉండేటటువంటి మల్లె పువ్వులు ఇవి బాగా ఇష్టం. ఇంకా గరిక కూడా బాగా ఇష్టం, దూర్వాయుగ్మం అంటే కూడా ఇష్టం. ఈయన వాటితో అర్చన చేసుకుంటున్నాడు. ఆయన పూజ పూర్తయ్యేదాకా పక్కనే కూర్చుని చ్యవనుడు పూజ పూర్తయ్యాక ఆయన తీర్థం ఇచ్చాక గణేశ పాదోదకం పావనం శుభం అని తీర్థం తాగి ఆ తర్వాత తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు తండ్రి గారు, నాయన జపం చేసుకునే ముందు ఆచమనం చెయ్యాలి, ఆచమనానికి నీళ్లు తెమ్మని నిన్ను పంపాను, కానీ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. ఈలోపు నా తపశ్శక్తితో గంగానదిని నా కమండలంలోకి తెచ్చుకుని జపం చేసేసుకున్నాను అనుకో, అది వేరే విషయం. కానీ ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? సాధారణంగా నేను నిన్ను నీళ్ళకి పంపితే పంపిన 1.25 నిమిషాల్లో వచ్చేవాడివి, ఈరోజు నా పూజ ఇంచుమించుగా పూర్తయ్యేదాకా ఎందుకు రాలేదు? నా తపశ్శక్తితో గంగానదిని కమండలంలోకి ఆవాహన చేసుకున్నాను గనుక నా పూజ ఏ విధమైన ఆటంకం లేకుండా సాగింది. అదే ఆ శక్తి నాకు లేకపోతే, నువ్వు నీళ్లు తేకపోతే పూజ ఆగిపోయేది కదా అనగా, నాన్నగారు కావాలని ఆగలేదు, కొన్ని కారణాల చేత ఆగాను అన్నట్టు ఆయన. ఏమిటి బాబు అన్నాడు ఆయన. ఎందుకంటే చ్యవనుడు గొప్పతనం తెలుసు ఆయనకి. చ్యవనుడు ఏదో కాలక్షేపానికి లేటుగా రాడు. కొంతమంది ఉన్నారు కూడా పొద్దున్న 8 లేస్తారు కాబట్టి లేటుగా వస్తారు, వాళ్ళ అలవాటు, వాళ్ళకి బద్ధకం. కానీ చ్యవనుడికి బద్ధకం ఎక్కడుంది? ఆయన అటు సూర్యుడు ఇటు పొడిచినా సమయానికి వచ్చి తీరతాడు. అస్సలు పితృఆజ్ఞ ఉల్లంఘించడు, తండ్రి ఆజ్ఞ తిరస్కరించడు. మరి ఎందుకు తిరస్కరించాడో ఏమిటో ఆయనకి తెలుసు కాబట్టి ఏమి ఎరగనట్టుగా ఎందుకు ఆలస్యమైంది అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, సౌరాష్ట్ర దేశ పరిపాలకుడు సుధర్మ అనే ఆవిడ భర్త సోమకాంత మహారాజు కుష్ఠరోగంతో పీడింపబడుతున్నాడు. ఏ పూర్వజన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో నానా యాతన పడిపోతున్నాడు. ఇవాళ మనం అనుభవించే కష్టాలన్నీ మన పాపాలే కదా, పూర్వజన్మ పాపాలు ఇవన్నీ. ఆయన భార్య ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకుంది, జాలి వేసింది నాకు. కానీ నేను ప్రస్తుతం ఇతరుల రోగాలు తొలగించే ప్రాజెక్టు నెత్తిమీద పెట్టుకోలేదు. పరోపకారం కోసం ఇప్పుడు జపం చేయకుండా నేను వేరే దీక్షలో ఉన్నాను. అందుకే మీతో చెప్పి వాళ్ళ రోగం తొలగించాలి అని భావించి ఇక్కడికి వచ్చాను. నాన్న, పాప రాజుగారిని చూసినా ఆ రాజుగారి భార్యను చూసినా జాలి వేస్తోంది, మీ శక్తులు ఉపయోగించి వాళ్ళని బాగు చేయకూడదా అంటే ముందు ఇక్కడికి తీసుకురా, వాళ్ళు ఇక్కడికి వచ్చాక అప్పుడు వాళ్ళ కర్మ ఏమిటో చూసి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తాను అన్నాడు ఆయన. చూడకుండా చెప్పకూడదు మరి, ఎక్కడో ఇక్కడ కూర్చుని అది చేసి చాలంటే ఎలా కుదురుతుంది, అందుకని ఇక్కడికి తీసుకురా అనగానే అమ్మాయి అని తండ్రికి నమస్కరించి హుటాహుటిన బయలుదేరాడు. ఆ సమయానికి రాజుగారి మంత్రులు కూడా రాజుగారికి స్నానం చేయించడానికి నీళ్లు తెస్తున్నారు. స్నానం తర్వాత చూద్దాం. మా నాన్నగారు ఆజ్ఞ అయ్యింది, మీ ఐదుగురు ఎవరెవరు వాళ్ళు? నేను ఒకణ్ణి, ఈ సుధర్మ రాజుగారు, రాజుగారు ఇద్దరు మంత్రులు, వెరసి ఐదుగురు, మన ఐదుగురం కలిసి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం అని అంతా అక్కడి నుంచి బయలుదేరి భృగు దగ్గరకు వచ్చారు. భృగు గారు వాళ్ళ కోసం మెత్తని ఆసనం ఇచ్చాట, వ్యాఘ్ర మురుగ అజిన, వరసగా పులి చర్మం జింక చర్మం, అందున నల్ల జింక చర్మం అయితే మరీ శ్రేష్టం, అలాంటి ఆసనాలు ఇచ్చారట. పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి ఆసనం ఇచ్చేవారు, ఇప్పుడేమో ఈ పిచ్చి ప్లాస్టిక్ కుర్చీలు ఇస్తున్నారు, అవేవో ఫైబర్ కుర్చీలు. కానీ పూర్వం అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పులి చర్మాలు, నల్ల జింక చర్మాలు, మామూలు జింక చర్మాలు ఇలాంటి చర్మములు వేసేవారట, మెత్తని చర్మాల మీద కూర్చోబెట్టేవారు. మళ్ళీ ఆ చర్మములు కూడా జంతుహింసతో సంపాదించిన చర్మములు కావు, గుర్తుపెట్టుకోండి. మహర్షులు మాట వరసకు కూడా జంతువులను హింసించరు, కన్న బిడ్డల్లాగా జంతువుల్ని పోషిస్తారు. జింకలకి గడ్డి పెట్టేవారు, జింకలకి అన్నం పెట్టేవారు, జింకలకి పాలు పోసేవారు. ఆఖరికి పులులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి చంటి పిల్లలు ఆడుకుంటాయట. మహర్షుల యొక్క తపశ్శక్తి వల్ల పులులు, జింకలు, పాములు, కుందేళ్ళు, ముంగిసలు, మేకలు, సింహాలు, పరస్పర విరుద్ధ జంతువులన్నీ కూడా కలిసిమెలిసి తిరిగే ఆశ్రమాల్లో. ఈ చర్మాలు ఎలా వచ్చాయి మరి? తమంత తాము ఆయువు తీరి చచ్చిపోయిన జింకలు, తమంత తాము ఆయువు తీరి చచ్చిపోయిన పులుల యొక్క చర్మాలు తీసేవారన్నమాట. జంతువుకి ఆయువు తక్కువగా ఉంటుంది, మనకంటే పులులకి, సింహాలకి, అలాగే జింకలకి ఆయువు తక్కువ. అందువల్ల చచ్చిపోగానే వాటి చర్మాలు ఒలిచి వాళ్ళు ఆసనాలుగా వాడుకునేవారట. అలాంటి చర్మాలు చాలా ఉన్నాయి. ఆ చర్మాలు కూర్చోడానికి భృగువు రాజుగారికి, రాజుగారి భార్యకి, మంత్రులకి, తన కుమారుడికి కూడా ఇచ్చాడు. రాజుగారు రావడంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. పాపం ఆయన శరీరం అంతా పాడైపోయి కుళ్ళిపోయింది కదా, దుర్వాసన వస్తుంది కదా, అయినా నేల మీద పడ్డాటండి. నేల మీద పడినప్పుడు ఒళ్ళంతా చర్మం పాడైపోయి పుళ్ళున్నప్పుడు బాధ కలుగుతుంది. అంత బాధలో కూడా మహర్షిని చూడగానే ఆనందం పట్టలేక అలా సాష్టాంగ నమస్కారం చేశాడు, ముట్టుకోలేదు. కుళ్ళిపోయిన చేతులతోటి ఆయన కాళ్ళు ముట్టుకుంటే దోషం, అందుకని ముట్టుకోలేదు. మహాత్ముడు గనక రాజుగారు ఈ చేతి పుళ్ళకున్న రసి భృగువుకి అంటుకోకుండా ఉండడం కోసం దూరం నుంచే సాష్టాంగపడ్డాడు. సరే, తర్వాత రాజుగారిని కూర్చోబెట్టాడు, రాజుగారి భార్యను కూర్చోబెట్టాడు, భృగువు అందరినీ కూర్చోబెట్టిన తర్వాత, నాయన మరీ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉన్నావు కదా అన్నట్ట. అప్పుడు రాజా ఉన్నాడు, అద్యాశిషో మే సఫలాహ ద్విజేంద్ర ద్విజేరిత ధర్మ చేయస్వపోపి ఆజన్మతోహం పరిపోతయేష పితుర్జనన్యాశ్చ సుజీవితం మే. ఈరోజు నీ ఆశీస్సుల వల్ల నా జన్మ సఫలమయ్యింది. ఇవే నిజమైన ఆశీస్సులంటే. మహానుభావులు దర్శనం చేసుకోవడమే ఆశీస్సు అంటే, ప్రత్యేకంగా దీవిస్తున్నాను శుభం కలుగుగాక అని గురువులు అనవలసిన అవసరం లేదు. గురువుకి నమస్కారం చేయడంతో గురువుగారి కటాక్షం సంపూర్ణంగా మీదకు వచ్చినట్టే మన మీదకి. గురువుగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏమి నోరెప్పలేదు, చెయ్యెత్తలేదు, అయినా ఆయన ఆశీస్సులు ఎలా లభిస్తాయి అంటే ఆయనకి నమస్కారం చేయటం వల్ల ఆయన ఆశీస్సులు మనకి తప్పక లభిస్తాయట. అందుకని పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి, నోరెత్తి చెప్పండి, నోటితో 10 సార్లు దీవించండి అని అడగక్కర్లా, ఓ దండం పెడితే చాలు, దండంతో దశగుణాలు వచ్చినట్టే. ఈరోజు నీకు నమస్కరించడంతో నా జీవితం సఫలమయ్యింది, పరమ పవిత్రమైన నీ ఆశీస్సులు నాకు లభించాయి, ఏనాడో మా నాన్నగారు నాకు జన్మనిచ్చాడు, ఆ జన్మ జన్మ కాదు ఇది పునర్జన్మ, నీ దర్శనమే నాకు నిజమైన జన్మ. నీకు తెలుసు నేను సౌరాష్ట్ర దేశ పరిపాలకుండని, ఏమో ఆ పరిపాలన ఆ విధానం అంతా పోయింది, ఇప్పుడు రోగంతో గిజగిజలాడిపోతున్నాను, నా శరీరం నాకే అసహ్యం కలిగిస్తోంది, అటువంటి నా శరీరాన్ని తట్టుకుంటున్న నా భార్యకి, ఈ మంత్రులకి నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. మహాత్మా, నీవు నిర్వైరుడివి, అంటే ఎవరి మీద నీకు ద్వేషం ఉండదు, నీవెవ్వరితో విరోధం పొందవు, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ ఆశ్రమం చూసినప్పుడే నీవెంత గొప్పవాడివో నాకు తెలిసింది. సింహాలు, పులులు, గోవులు, జింకలు అన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాయి ఇక్కడ. అప్పుడే నీ తపశ్శక్తి క్రూరులను కూడా సాధువులుగా మారుస్తుంది అని గ్రహించాను. ఇప్పుడు నన్ను అనుగ్రహించు.